some very wonderful words once to a woman in Samaria.
యేసు క్రీస్తు ప్రభు గారు ఒకసారి సమరయలో ఉన్నటువంటి ఒక స్త్రీతో చాలా అద్భుతకరమైన ఒక మాట చెప్పారు.
Now this woman in Samaria, you read about it in John chapter 4, she was not a great Bible scholar.
యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీ ఆవిడ ఏదో బైబిల్ గురించి బాగా తెలిసినటువంటి నైపుణ్యంగా ఎరిగిన వ్యక్తి కాదు.
She was a very sinful woman.
ఆమె చాలా సామాన్యురాలు.
And had been living in sin for many years.
అనేక సంవత్సరాలుగా పాపంలో జీవిస్తూ ఉండింది.
And I think Jesus saw in her heart a desire to give up that sin.
నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయంలో ఈ సమరయ స్త్రీ హృదయంలో ఉన్నటువంటి కోరికను చూశాడు. తన యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టుకోవాలనే కోరిక హృదయంలో కలిగి ఉంది.
There is nobody here who is as bad as this woman was.
అసలు ఈ స్త్రీ ఎంత చెడ్డగా ఉందో అంత చెడ్డగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు.
Because we read here that Jesus said to her in verse John 4:18, she already had 5 husbands and now she was living with somebody who is not her husband.
ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి రీతిగా ఆవిడకి అప్పటికే 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఎవరితో అయితే జీవిస్తుందో అతను తన భర్త కాదు.
She married and gave up that man and married another and gave up that man 5 times.
ఒక ఆయన పెళ్లి చేసుకుంది వదిలేసింది, మళ్ళీ కూడా ఆయన పెళ్లి చేసుకుంది మళ్ళా వదిలేసింది, ఇట్లా 5 జరిగిపోయింది.
And now she didn't even want to get married, just living with one man.
I think ఈ వివాహం చేసుకుంటూ ఒక ఆయనతో జీవిస్తుంది.
Now normally Christian people will not go anywhere near such a woman.
సాధారణంగా క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు అట్లాంటి స్త్రీతో ఏ విధమైన సాంగత్యం చేయడం దగ్గరికి వెళ్ళరు.
We think there is no hope for such people.
మనం అనుకుంటాం అట్లాంటి వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి డైరెక్షన్ లేదనుకుంటాం.
But Jesus has hope even for such people who are in such a bad condition.
అటువంటి చెడు పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా యేసుక్రీస్తు ప్రభువు గొప్ప నిరీక్షణ అంటున్నారు.
And not only forgive her sin.
ఆ పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా
we read there that he used her to bring a big revival in Samaria.
సమరయలో మహా గొప్ప జీవం తీసుకురావడానికి ప్రభువారు ఈ స్త్రీని ఉపయోగించున్నారు.
When God wanted to bring a revival in Samaria.
దేవుడు సమరయలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రావాలని కోరినప్పుడు
హీ డిడ్ నాట్ యూజ్ ఎనీ ఆఫ్ ద 12 అపోస్టిల్స్ ఆఫ్ జీసస్, హీ యూజ్డ్ ఎ సిన్ఫుల్ వుమన్.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 అపోస్టిల్లో ఎవరిని ఉపయోగించుకోలేదే గానీ ఈ సామాన్యురాలైనటువంటి ఈ స్త్రీని, పాపి అయిన ఈ స్త్రీని ఉపయోగించుకున్నారు.
అండ్ జీసస్ కెన్ డూ ద సేమ్ టుడే.
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు కూడా అదే చేయగలరు.
నాట్ విత్ పీపుల్ హూ లవ్ టు లివ్ ఇన్ దర్ సిన్,
తమ పాపంలో జీవించడానికి ఇష్టపడుతూ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళ గురించి కాదు.
బట్ పీపుల్ హూ ఆర్ ఫెడ్ అప్ of the way they have lived in sin in the past.
గతములో తమ పాప జీవితాన్ని గురించి ఎవరైతే విసిగి వేసారిపోయారో అట్లాంటి వారి గురించి.
సో దేర్ ఇస్ హోప్ ఫర్ ఆల్ ఆఫ్ us.
గనక మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది.
యూ మస్ట్ రిమెంబర్ దాట్.
మనం జ్ఞాపకం చేసుకోవాలి.
That Jesus Christ came to save sinners.
యేసు క్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి వచ్చారు.
He came to forgive sinners.
పాపులను క్షమించడానికి వచ్చారు.
And once they are forgiven, he can use them even to bring revival.
మరి ఒకసారి వారి పాపములను క్షమించబడినట్లయితే వారిని గొప్ప ఉజ్జీవం తీసుకురావడానికి కూడా ఉపయోగించుకోగలరు.
And then Jesus spoke to her the most profound teaching on worship that he ever spoke to anybody.
అసలు అంతకు ముందు ఎవరితోనో మాట్లాడినటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈమెతో ఆరాధన గురించినటువంటి చాలా చక్కటి సంగతులు మాట్లాడారు.
In the previous chapter he spoke to a great Bible scholar.
ఇంత ముందున్నటువంటి అధ్యాయంలో మహా గొప్ప బైబిల్ జ్ఞానం, బైబిల్ జ్ఞానం కలిగిన పండితునితో మాట్లాడారు.
His name was Nicodemus. He was like a big archbishop in the Jews.
ఆయన పేరు నికోడెమో. ఆ యూదుల్లో ఆయన పెద్ద ఆర్చ్బిషప్ లాంటి వాడు.
So what do you talk to an archbishop?
ఒక ఆర్చ్బిషప్ గారితో మీరు ఏం మాట్లాడతారు?
What will you tell an archbishop if you meet him?
ఒకవేళ మీరు ఆర్చ్బిషప్ గారిని ఎప్పుడైనా కలుసుకుంటే ఏం చెప్తారు ఆయనతో?
You know what Jesus told him?
యేసు ప్రభు ఆయనతో ఏం చెప్పారు తెలుసా?
You must be born again.
నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పారు.
How many people will go to a bishop and say today, you must be born again?
మరి ఈ దినాల్లో ఎంతమంది బిషప్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు తిరిగి జన్మించాలని చెప్పేవాళ్ళు ఉన్నారు?
Yeah, Jesus told a bishop, you must be born again.
But యేసుక్రీస్తు ప్రభువు బిషప్తో చెప్పారు నువ్వు తిరిగి జన్మించాలని.
And what did he tell this poor sinful woman who wanted to turn from her sin?
ఈ సామాన్యురాలైనటువంటి స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి ఆమె రాకూడనటువంటి స్త్రీతో ఏం చెప్తున్నారు?
He taught her about worship.
ఆరాధన గురించి ఆమెతో ప్రభు మాట్లాడారు.
Now we would do it the other way.
మనం ఏం చేస్తామంటే దీన్ని వేరే రకంగా దీన్ని తిరగేసేస్తాం.
వి విల్ టెల్ ది ఆర్చ్ బిషప్ అబౌట్ వర్షిప్ అండ్ వి విల్ టెల్ ది సిన్ఫుల్ వుమన్ టు బి బోర్న్ అగైన్.
ఆర్చ్ బిషప్ గారికి ఏమో ఆరాధన గురించి చెప్తాం, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి తిరిగి జన్మించాలని చెప్తాం.
That is because we are so blind.
ఎందుకంటే దీని విషయమే మనం ఎంతో అంధులుగా ఉంటున్నాం.
God says, my ways are not your ways.
దేవుడు అంటున్నాడు నా మార్గములు మీ మార్గములు వంటివి కావు.
I don't look at the outward in a man or a woman.
ఒక పురుషుడిలో కానీ స్త్రీలో కానీ బాహ్య రూపాన్ని కాదు నేను చూసేది.
I see the heart.
నేను హృదయాన్ని చూస్తున్నాను.
And when he sees a proud bishop, he says to him, you must be born again.
అతిశయంతో కూడినటువంటి ఒక బిషప్ గారిని చూసినప్పుడు ప్రభు అన్నాడు తిరిగి జన్మించాలని.
And when he sees a humble, broken sinner, he leads her to teach her about worship.
ఒక దీనురాలైనటువంటి విరిగిన హృదయం కలిగినటువంటి ఒక పాపిని చూసినప్పుడు ఆమెను ఆరాధనలోనికి ప్రభు నడిపిస్తున్నారు.
So to this woman, Jesus said.
దానిక ఈ స్త్రీతో ప్రభు అన్నారు.
Verse 23 and 24.
23-24.
An hour is coming and now is when the true worshippers will worship the Father in spirit and truth, for the Father seeks such to be his worshippers.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు.
And again he said that God is a spirit and those who worship him must worship him in spirit and in truth.
Mala antunarana 24 vachanamlo devudu aatma ganaka aina aaradhinchuvaru aatma tonu satyam tonu aaradhimpavalenanano.
Jesus said only now the time has come when people can worship in the spirit.
ప్రభు వారు అంటున్నారు ప్రజలు ఆత్మతో ఆరాధించుటకు ఆ సమయం ఇప్పుడునో వచ్చేయున్నది.
Now there is a lot of difference between worship in the spirit and worship in the body.
Atmato aradhinche daniki shariramto aradhinche daniki chaala bhedam.
We read in 1 Thessalonians 5 and verse 23.
Modati Thessalonikeyalaku 5th adhyayamo 23rd vachanamlo manam chadivedi entante,
all of us are made of three parts.
Manamandaram kuda moodu bhagamulato cheyabaddam.
One is body,
okati shariram.
There in that verse it says soul and spirit.
రెండోది ఆ వచనం చెప్పేటటువంటి రీతిగా ప్రాణము ఆత్మ.
So all of us are body, soul and spirit.
మనందరికీ ఇక్కడ శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది.
Body we can understand.
ఈ శరీరంతో మనం గ్రహించగలం శరీరం.
We all have a body.
మనందరికీ శరీరం ఉంది.
Soul is inside the body.
ఈ ప్రాణం అనేటటువంటిది శరీరం లోపల ఉంది.
That is our mind.
అది మన మనస్సు ఏం చేస్తుందని.
అండ్ అవర్ ఫీలింగ్స్,
మనకున్నటువంటి భావోద్రేకాలు.
సో వెన్ యూ వర్షిప్ గాడ్ విత్ యువర్ బాడీ,
మీరు దేవుణ్ణి మీ శరీరంతో ఆరాధించినప్పుడు,
ఇట్ ఇస్ యూ బౌ డౌన్,
మీరు తలలో ఉంచుతారు,
నీల్ డౌన్,
నమస్కరిస్తారు,
యూ యూజ్ యువర్ టంగ్,
మీరు నాలుగును ఉపయోగిస్తారు,
గుడ్,
మంచిదే.
దట్ ఈస్ వర్షిప్ విత్ ద బాడీ,
అంటే దేహంతో శరీరం ప్రభుని ఆరాధించడం.
సమ్ పీపుల్ రేజ్ దేర్ హ్యాండ్స్,
కొంతమంది వాళ్ళ చేతులు పైకెత్తారు.
సమ్ పీపుల్ కీప్ దేర్ హ్యాండ్స్ టుగెదర్,
కొంతమంది చేతులు ఇట్లా దగ్గరికి తెచ్చుకుంటారు.
క్లోజ్ దేర్ ఐస్,
కళ్ళు మూసుకుంటారు.
సమ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ లుక్ అప్ టు హెవెన్,
కొంతమంది కళ్ళు తెరిచి పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటారు.
ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ రైట్,
ఇదంతా సరైంది.
ఇట్ ఇస్ వర్షిప్ విత్ ద బాడీ,
అంటే శరీరంతో ఆరాధించడం.
సమ్ క్లాప్ దేర్ హ్యాండ్స్,
కొంతమంది చేతులతో చప్పట్లు కొడతారు.
దట్ ఇస్ ఆల్సో రైట్,
అది కూడా సరైంది.
ఇట్ ఇస్ వర్షిపింగ్ విత్ ద బాడీ,
అంటే శరీరంతో ప్రభును ఆరాధించడం.
దెన్ వి వర్షిప్ విత్ ద సోల్ ఆల్సో,
తర్వాత మన ప్రాణంతో కూడా మన ప్రభును ఆరాధిస్తాం.
వి యూజ్ అవర్ మైండ్,
మన మనసును ఉపయోగిస్తాం.
వి థింక్ అబౌట్ హౌ వాట్ అవర్ గాడ్ హస్ డన్ ఫర్ us,
దేవుడు మన కొరకు ఏవైతే చేశాడో వాటి అన్నిటి గురించి ఆలోచిస్తాం.
హౌ జీసస్ ఫర్గేవ్ అవర్ సిన్స్,
యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా మన పాపాలు క్షమించారు.
అండ్ వి యూజ్ అవర్ మైండ్ అండ్ వి స్పీక్ వర్డ్స్ విచ్ కమ్ టు అవర్ మైండ్,
మన మనసును ఉపయోగించి మన మనసులోనికి వచ్చేటటువంటి మాటలను మనం ఉపయోగిస్తాం.
అండ్ సే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డైయింగ్ ఫర్ మీ,
ఓ ప్రభువా నా కొరకు మరణించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అంటాం.
థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ ఫ్రమ్ సిన్,
పాపం నుండి నన్ను రక్షించినందుకు నీకు వందనాలు.
దట్ ఇస్ thanksgiving.
అది కృతజ్ఞత వందనాలు చెల్లించు.
థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మీ,
నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ జాబ్ అండ్ అ హౌస్,
నాకు ఒక ఉద్యోగం ఇచ్చినందుకు లేకుంటే నాకు ఇల్లు ఇచ్చినందుకు నీకు వందనాలు
చెల్లించు. గివింగ్ మీ ఫుడ్ అండ్ క్లోదింగ్,
నాకు ఆహారం ఇచ్చినందుకు నాకు వస్త్రాలు ఇచ్చినందుకు వందనాలు.
దట్ ఇస్ thanksgiving.
అది కృతజ్ఞత వందనాలు చెల్లించడం.
Worship is more than that.
ఈ ఆరాధన అంటే ఇంకా వీటికి మించింది.
Then thanksgiving is the first step.
ఈ కృతజ్ఞత వందనాలు చెల్లించడం అనేది మొదటి మెట్టు.
Then we take a second step.
తర్వాత రెండో మెట్టులో వెళ్తున్నాం.
దట్ ఇస్ కాల్డ్ ప్రేజ్,
అదంటే స్తుతించడం.
దేర్ వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ వాట్ గాడ్ డిడ్ ఫర్ us.
ఇక ఆ స్థితిలో దేవుడు మనకి ఏం చేశాడనే గురించి దాని గురించి ఆలోచించట్లేదు.
దట్ is thanksgiving.
అది కృతజ్ఞత వందనాలు చెల్లించుకోవాలి.
When we praise God,
మన ప్రభువును స్తుతించినప్పుడు,
we are thinking of how wonderful he is.
ఆయన ఎంత ఆశ్చర్యకరమైన వాడో మనం తెలుసుకున్నాం.
You are almighty.
నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు.
Holy, holy, holy.
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు.
How loving and kind you are.
నీవు ఎంత ప్రేమగలిగినటువంటి వాడు, ఎంత దయగలిగిన వాడు.
That is praise.
అది స్తుతి.
Exalting him because who he is.
ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన హెచ్చించటం.
Then we come to worship after that.
దాని తర్వాత ఆరాధనలోకి వస్తాం.
Worship is more than thanksgiving.
ఆరాధన అంటే ఈ కృతజ్ఞత కంటే మించింది.
And more than praise.
స్తుతి కంటే మించింది.
Worship is giving our everything to God.
ఆరాధన అంటే మనలో ఉన్న సర్వాన్ని కూడా దేవునికి ఇచ్చుకోవడం.
If you don't give everything to God, you can't worship.
మీరు దేవునికి సర్వాన్ని అన్నిటినీ ఇవ్వకపోతే మీరు దేవుని ఆరాధించలేరు.
See, in the Old Testament, nobody could worship in the spirit.
పాత బంధంలో ఎవరు కూడా ఆత్మలో ఆరాధించలేకపోయారు.
They could only worship in the body and in the soul.
వాళ్ళు ఏదో శరీరంతో ఆరాధించేవారు, తమ ప్రాణంతో ఆరాధించారు.
Jesus saw this woman.
యేసుక్రీస్తు ప్రభువారి స్త్రీ.
Now the time has come when people, the true worshippers, can worship in the spirit.
సత్యముతో ఆరాధించేటటువంటి వారు ఆత్మలో ఆరాధించినట్లుగా ఆ సమయము, కాలము ఇప్పుడే వచ్చినది.
If you have read in the Old Testament, you read about a tabernacle of worship that the Israelites built for God.
మీరు పాతన మండలంలో చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారాన్ని ప్రజలు ఏ రీతిగా దాన్ని నిర్మించారు దేవుణ్ణి ఆరాధించడానికి.
And that tabernacle had three parts.
ఆ ప్రత్యక్షపు గుడారములో మూడు భాగాలు ఉండేవి.
One was an outer compound called the outer court.
ఒకటి వెలుపలి ఆవరణ.
That was like our body.
అది మన శరీరం లాంటిది.
Everybody can see.
ఎవరైనా చూడొచ్చు దాన్ని.
Then there were two parts which were covered in a tent.
తర్వాత ఈ తెరలో లోపల భాగంలో కప్పబడినటువంటి రెండు భాగాలు ఉండేవి.
It was like a little house, small tent with two rooms.
అదట్ల ఉంటుందంటే ఒక చిన్న ఇల్లు లేకపోతే చిన్న గుడారం, దానికి రెండు గదులు ఉన్నట్టుగా.
The first was called the holy place, next was called the most holy place.
మొట్టమొదటి పరిశుద్ధ స్థలం అనేది, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేది.
And those two hidden things are like the two hidden things in our life.
ఆ రెండు దాచబడినటువంటి భాగాలు కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ ఎట్లా మన శరీరంలో దాచబడ్డాయి. అదా
tabernacle was God's dwelling place.
ఆ ప్రత్యక్షపు గుడారం అనేది దేవుని నివాస స్థలం.
That was a picture of us. We are to be God's dwelling place.
అది మనను గుర్చినటువంటి పటము. అంటే మనమే దేవుని నివాస స్థలంగా ఉండాలి.
And since God made us with three parts, he made them, told them to make the tabernacle with three parts.
దేవుడు మనలను ఈ మూడు భాగములతో చేశాడు గనక ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కూడా మూడు భాగములుగా నిర్మించాలని దేవుడు చెప్పాడు.
And since our three parts, only one is visible and the other two are not visible,
manakunnatundi moodu bhagallo oka bhagame kanipistundi migitha rendu bhagallo kanapadtundi atlane
body is visible but soul and spirit are invisible.
Mana shariram kanapadtundi lopulo unnatundi pranamu aatma kanipinchatledu.
In the tabernacle also one part was open.
Pratyaksha gudaramlo kuda ఒక భాగమేమో బయటికి బాహ్యంగా కనిపిస్తుంది.
టూ పార్ట్స్ వర్ కవర్డ్.
రెండు కప్పిపొచ్చబడ్డాయి కనబడకుండా.
సో ద ప్రీస్ట్స్ కుడ్ గో ఇంటు ద హోలీ ప్లేస్.
యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలరు.
దే కుడ్ కమ్ టు ది ఔటర్ కోర్ట్.
మరి వాళ్ళ బాహ్య వెలుపల వారంలోకి వస్తారు.
ది హోలీ ప్లేస్
పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు.
దే కుడ్ నాట్ గో ఇన్ టు ది మోస్ట్ హోలీ ప్లేస్.
కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు.
బికాజ్ దేర్ వాస్ ఎ థిక్ కర్టెన్ దేర్.
ఎందుకంటే అక్కడ ఒక దలసరి తెర ఉంటుంది.
అండ్ గాడ్ వాస్ టెల్లింగ్ దెమ్,
దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు,
యు కెనాట్ కమ్ ఇన్ టు దిస్ థర్డ్ ప్లేస్.
మీరు ఈ మూడవ స్థానంలోనికి మీరు రాలేరు.
అండ్ గాడ్ dwelt in the third place.
దేవుడు ఆ మూడవ స్థానంలో ఉన్నాడు, నివసించాడు.
We read in Hebrews chapter 9.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూస్తాం.
That all these things were a picture.
ఇవన్నీ కూడా మనకు ఒక ఛాయా రూపకంలో ఒక పటంగా కనిపిస్తున్నాయి.
Verse 1. The first covenant had regulations of divine worship and an earthly sanctuary.
మొదటి వచనంలో హెబ్రీ 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను.
And there was an outer court.
ఎలాగనక ఒక గుడారం ఏర్పాటు.
And there was a holy place.
అందులో ఒక పరిశుద్ధ స్థలము.
Verse 3. Behind the second veil was the holy of holies.
మూడవ వచనంలో రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండు.
But into that holy of holies,
ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి
people could not go.
ప్రజలు వెళ్ళలేకపోయారు.
The high priest, verse 7, could go only once a year.
ఏడవ వచనంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళగలడు.
Through that the holy spirit was teaching something.
దాని ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు.
Verse 8.
ఎనిమిదవ వచనం
వచనంలో
దట్ ద వే ఇంటూ దట్ మోస్ట్ హోలీ ప్లేస్ ఇస్ నాట్ యెట్ ఓపెన్.
ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదు.
వైల్ దిస్ ఔటర్ టాబెర్నాకిల్ ఇస్ స్టిల్ స్టాండింగ్ యు కాంట్ గో ఇంటూ ద మోస్ట్ హోలీ ప్లేస్.
ఈ బయట ఉన్నటువంటి ఆవరణం ప్రత్యక్షపు గుడారము ఉండగాని లోపలికి మాత్రం ప్రవేశించలేదు.
దెన్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 9 ఆల్ దిస్ ఇస్ ఓన్లీ ఎ పిక్చర్ ఫర్ దిస్ టైమ్ ఆఫ్ అవర్.
మరి 9వ వచనములో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది.
బట్ నౌ జీసస్ కేమ్.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు
చాప్టర్ 10 వర్స్ 20
పదవ అధ్యాయం 20వ వచనంలో
హి మేడ్ ఎ వే త్రూ దట్ వేల్ into the most holy place.
ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము.
When Jesus died on the cross,
యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించినప్పుడు
veil was torn from top to the bottom.
ఆ దేవాలయపు తెర పై నుండి కింద వరకు చినిగిపోయింది.
Top to bottom means man did not do it, God did it.
పై నుండి కింద వరకు అంటే మనుషుడు దాన్ని చేయలేదు, దేవుడే దాన్ని చేశాడు.
మ్యాన్ కెన్ ఓన్లీ టేర్ ఫ్రమ్ ద బాటమ్ టు ద టాప్.
మనుషుడు ఏం చేస్తాడంటే కింద నుండి పై వరకు చించుతాడు.
ఇట్ టోర్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ సేయింగ్ దట్ గాడ్ డిడ్ ఇట్.
అది పై నుండి కింద వరకు చినిగిందంటే దేవుడు చేశాడు దాన్ని.
సేయింగ్ వాట్?
ఏం చెప్తూ?
నౌ you can come into the spirit.
ఇప్పుడు మీరు ఆత్మను ప్రవేశించగలరు.
Now you can worship in the spirit.
ఇప్పుడు మీరు ఆత్మను ఆరాధించగలరు.
That's what Jesus told the woman in Samaria.
అదే యేసుక్రీస్తు ప్రభువు సమరయలో ఉన్నటువంటి స్త్రీ.
Now you should not be satisfied with just body and mind.
మీరు కేవలం ఏదో శరీరంతోనో ఈ మనసుతో మాత్రమే తృప్తి పడకూడదు.
You must worship in your spirit.
మీ ఆత్మతో మీరు ఆరాధించాలి.
It means you come into the presence of God.
మీ దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు.
You know, in the outer court there are so many people.
బాహ్యపు ఆవరణములో చాలా మంది ప్రజలు ఉన్నారు.
Big crowd.
చాలా పెద్ద గుంపు.
And you're very conscious of all the people there.
దలాకులు ఉన్నటువంటి ప్రజలందరూ కూర్చున్న గమనం మన మనసులో ఉంటుంది.
You come into the holy place also there are priests.
పరిశుద్ధ స్థలంలోకి వచ్చినా గానీ అక్కడ ఏవో యాజకులు ఉన్నారు.
But when you go into the most holy place,
మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు
nobody there.
ఎవరు లేరు.
Only God.
దేవుడే ఉన్నాడు.
When you worship in the spirit,
మీరు ఆత్మలో ఆరాధించినప్పుడు
you are not conscious of any brothers or sisters around you.
మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులు సహోదరులను కూర్చున్నటువంటి గమనం ఉండదు.
It's only you and God.
అది కేవలము నీవు దేవుడు.
See, that's one reason why we close our eyes.
ఆ కారణాన బట్టి మన కన్ను మూసుకుంటాం.
There is no command in the Bible saying you must close your eyes when you pray.
మీరు ప్రార్థన చేసినప్పుడు మీ కన్ను మూసుకోవాలని దేవుని వాక్యంలో అక్కడ ఆజ్ఞ లేదు.
Sometimes we read Jesus lifted up his eyes to heaven and prayed.
కొన్ని సార్లు యేసుక్రీస్తు ప్రభువు ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి ప్రార్థన చేయడం చూస్తాం.
Sometimes I pray like that.
కొన్ని సార్లు నేను అట్లా ప్రార్థన చేస్తాను.
You can keep your eyes open.
మీ కళ్ళు తెరిచి ఉండొచ్చు.
Especially when you are alone.
ప్రత్యేకంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు.
Supposing you are alone somewhere and you are praying to God, you can keep your eyes open.
మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ఆ సమయంలో మీరు కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు.
But when we are with people,
అయితే మనం ప్రజలతో కలిసి ఉన్నప్పుడు
Jesus said you must go inside the door and shut the door and then pray.
యేసు క్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని అప్పుడు ప్రార్థన చేయాలన్నారు.
How can we do that with 1,000 people sitting here?
మరి ఇక్కడ 1,000 మంది కూర్చున్నారు అనుకోండి, వాళ్ళందరి మధ్యలో ఇది ఎట్లా సాధ్యం అవుతుంది?
We can do it by closing our eyes.
అది మన కళ్ళు మూసుకోవటం ద్వారా సాధ్యం అవుతుంది.
You close your eyes, you shut the door.
నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే తలుపేస్తావు అన్నమాట.
Then you are alone.
అప్పుడు ఒంటరిగా ఉన్నావు.
And you say, Lord, now I'm not thinking of anybody else here.
Prabhu ikkada unna vallu gurinchi evaru gurinchi nenu em aalochinchatledu.
It's only me and you.
Kevalam nenu nivu.
I'm in the most holy place.
Nenu ippudu ati parishuddha sthalamlo unna
because Jesus has torn the veil.
Endukante Yesu Kristu Prabhu ara terana chinchesaru.
I have come into that place where only you and me.
Nivu nenu maatrame unna sthalamlo nenu vacharu ippudu.
And I want to give you everything in my life.
నా జీవితంలో ఉన్న సమస్తాన్ని నీకు ఇచ్చుకోవాలని కోరుతున్నాను.
I have no complaint about anything.
దేని గురించి కూడా నాకు ఏ విధమైన ఫిర్యాదు లేదు.
That is worship in the spirit.
అది ఆత్మలో ఆరాధించడం అంటే.
Even if you don't say any words.
ఒకవేళ మీరు అసలు ఏ మాటలు చెప్పకపోయినా.
See, there may not be time for all the 1,000 people to pray.
ఇప్పుడు 1,000 మంది కూడా ప్రార్థన చేయడానికి సమయం దొరకకపోవచ్చు.
But you can still worship.
అయినా నువ్వు ఆరాధన చేయొచ్చు.
Because in your spirit, God hears what you're saying.
ఎందుకంటే నీ ఆత్మలో ఏం చెప్తున్నావో దేవుడు దాన్ని వింటాడు.
When you open your mouth, that is good because then other people can also join you.
నువ్వు నోరు తెరిచి చెప్తే మంచిదే, వేరే వాళ్ళు కూడా నువ్వు చెప్పేదాన్ని వాళ్ళు దాని గురించి
సే ఆమేన్.
నేను కూడా ఆమేన్ అని చెప్పగలను.
బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ టైమ్ టు ఓపెన్ యువర్ మౌత్,
అయితే మీరు నోరు తెరిచి ఆరాధించడానికి సమయం దొరకకపోతే
స్టిల్ వర్షిప్,
అయినా మీరు ఆరాధించవచ్చు.
గాడ్ లిసన్స్ టు యువర్ స్పిరిట్.
దేవుడు నీ ఆత్మలోని దాన్ని వింటున్నాడు.
బట్ దట్ స్పిరిట్ మస్ట్ బి ప్యూర్.
అయితే ఆ ఆత్మ పవిత్రంగా ఉండాలి.
Today morning, if you have some bitterness against somebody, you cannot worship.
ఈ ఉదయకాల సమయంలో మీకు ఎవరి మీద అయినా కానీ ఏ ద్వేషభావం అన్నా ఉంటే మీరు ఆరాధన చేయలేరు ఇక్కడ.
You have to forgive everybody.
ప్రతి వాళ్ళని క్షమించాలి.
Then only your spirit will be pure.
అప్పుడే మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది.
And if you have hurt somebody, Jesus says, set it right before you come and give an offering to God.
నువ్వు ఎవరికన్నా హాని కలిగించుంటే, కష్టపడితే, యేసు ప్రభు అన్నారు, నువ్వు ముందే అతనితో సరి చేసుకుంటా, అప్పుడు తర్వాతనే ఈ అర్పణ అర్పించు అన్నారు.
Did you have a fight with your husband or wife this morning?
ఎవరే కాలసనలో నీ భార్యతో గాని నీ భర్తతో గాని పోట్లాడొచ్చారా?
Then please say to God.
అలాగనంటే దేవునితో చెప్పండి దయచేసి.
What are the three sentences I told you yesterday?
నిన్న రోజు రాత్రి నేను చెప్పిన మూడు మాటలు ఏంటి?
Have you forgotten?
మర్చిపోయారా?
I am sorry.
నేను దీని గురించి బాధపడుతున్నాను.
That was my mistake.
ఇది నా పొరపాటు.
Please forgive me.
దయచేసి నన్ను క్షమించు.
Three sentences you must remember till the end of your life.
ఈ మూడు మాటలు మీ జీవితకాలం అంతా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.
Say that to God.
దేవునితో చెప్పండి.
You can't go running to your husband now, but you can say, Lord, as soon as the meeting is over, I'll go and tell him also the same thing.
ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ ఆయన దగ్గర పరిగెట్టుకునే సమయం లేదు. దానికి దేవునితో చెప్పండి, ప్రభా కోటమైన తర్వాత నేను అది చేస్తాను, కానీ ఇప్పుడు చేస్తున్నాను.
And you may not be able to find your wife in this crowd, but you say, as soon as the meeting is over, I'll go and ask her for it.
అట్లా ఎంత పెద్ద గుంపులో మీ భార్య అక్కడ ఉందో కనుగొనడం చాలా కష్టం. మీటింగ్ అయిన తర్వాత నేను సరి చేసుకుంటానని ప్రభుతో చెప్పండి.
But then don't forget it after the meeting is over.
కానీ మీటింగ్ అయిన తర్వాత మాత్రం మర్చిపోకండి.
God will forgive you.
దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు.
And when your spirit is pure,
మీ ఆత్మ పవిత్రంగా
ఉంటే, then only you can worship.
అప్పుడే మీరు ఆరాధించగలరు.
If some governor comes to your house,
ఒకవేళ మీ ఇంటి గవర్నర్ గారు వచ్చారనుకోండి,
will you give him a bad cup of tea?
మీరు చెడిపోయినటువంటి కప్పులో టీ ఇస్తారా?
With day before yesterday's milk, which is all spoiled.
మొన్న రోజు పాలు ఉరిగిపోయినాయి, దాంతో టీ చేశారు.
No.
లేదు.
You will give him a good cup of tea with fresh milk.
చాలా తాజా అయినటువంటి పాలతో చేసినటువంటి చక్కటి టీ మంచి కప్పులో తీసుకొచ్చిస్తారు.
వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ టు గాడ్?
మరి దేవునికి ఏమి ఇస్తున్నారు?
ఫ్రమ్ అ ప్యూర్ స్పిరిట్,
పవిత్రమైనటువంటి ఆత్మతో,
విత్ నో సిన్, ఎవ్రీ సిన్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.
ఏ విధమైన పాపం ఉండకూడదు, ప్రతి పాపం క్రీస్తు ప్రభువు రక్తంతో కడగబడి ఉండాలి.
వి వర్షిప్ హిమ్,
ఆయన ఆరాధిస్తాం.
అండ్ నో కంప్లైంట్స్ ఆల్సో,
ఏ ఫిర్యాదులు కూడా ఉండకూడదు.
హావ్ యు గాట్ ఎనీ కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీబడీ?
ఎవరి మీద మీకు ఏమైనా ఫిర్యాదు ఉందా?
Have you got any complaint against any elder brother?
లేకపోతే ఈ పెద్దల మీద మీకు ఫిర్యాదులు ఉన్నాయా?
సహోదర కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్?
ఈ లోకంలో ఎవరి మీద మీకు ఏ విధమైన
కంప్లైంట్ అగైన్స్ట్? గాడ్, బికాజ్ హి డిడ్ంట్ ఆన్సర్ సమ్ ప్రేయర్.
ఏదో ప్రార్థన జవాబు అనుగ్రహించలేదు, దేవుడి మీద అన్ని ఫిర్యాదులుగా ఉంటున్నాయి.
దెన్ యువర్ స్పిరిట్ ఇస్ ఇంప్యూర్,
అంటే మీ యొక్క ఆత్మ అపవిత్రంగా ఉంది.
దెన్ యూ కెనాట్ వర్షిప్,
అప్పుడు మీరు ఆరాధించడానికి లేదు.
సీ జోబ్ చాప్టర్ 1,
యోబు గ్రంథం మొదటి అధ్యాయం.
దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ one of the greatest suffering that anybody got, any human being that we read of in the Old Testament.
ఈ పాతర బంధంలో మనం చదివేటటువంటి సందర్భాల్లో ఏ మానవునికి వచ్చినటువంటి శ్రమ కంటే అత్యధికమైనటువంటి శ్రమను గురించి ఇక్కడ మనం చూస్తాం.
I think only Jesus Christ's suffering was greater than that.
యేసు క్రీస్తు ప్రభువారి శ్రమ మాత్రమే దీనికంటే అధికమైన శ్రమ.
See, in one single day,
ఒక్క రోజు,
you read from Job 1 verse 13 onwards.
మరి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనాన్ని
చదువుతే, he lost all his property,
తన ఆస్తి అంతా పోయింది,
all his business,
తన వ్యాపారం అంతా పోయింది,
and all his 10 children,
తన 10 మంది పిల్లలు కూడా పోయారు.
Have you ever heard of anybody like that?
ఎవరి గురించైనా ఎప్పుడైనా ఎట్లాంటిది విన్నాను?
వన్ డే,
ఒక రోజు,
హీ లాస్ట్ ఆల్ హిస్ బిజినెస్,
తన వ్యాపారం,
ఆల్ హిస్ ప్రాపర్టీ,
తన ఆస్తి అంతా పోయింది,
ఆల్ హిస్ చిల్డ్రన్,
తన పిల్లలందరూ పోయారు.
వాట్ ఇస్ హీ డూ?
ఏం చేస్తున్నాడు?
హీ డిడ్ంట్ కంప్లైన్,
ఏం ఫిర్యాదు చేయలేదు.
సేస్ ఇన్ వర్స్ 20,
20 వచనంలో,
హీ షేవ్డ్ హిస్ హెడ్,
తన తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు,
ఫెల్ టు ద గ్రౌండ్,
నేల మీద పడ్డాడు,
అండ్ హీ వర్షిప్డ్,
సాష్టాంగ పడి నమస్కారం చేశాడు.
హీ వర్షిప్డ్ గాడ్,
ఆయన దేవుడికి నమస్కారం పెడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు.
ఇమాజిన్ లూజింగ్ యువర్ చిల్డ్రన్, సేయింగ్ గాడ్ ఐ వర్షిప్ యు.
ఊహించండి, మీ పిల్లల్ని పోగొట్టుకుని కూడా దేవాన్ని నేను ఆరాధిస్తున్నానంటే.
సీ వాట్ హి సేస్,
ఆయన ఏమన్నాడు చూడండి,
when I came from my mother's womb, I had no business, no property, no children.
నా తల్లి గర్భంలో నుంచి నేను వచ్చినప్పుడు నాకు ఏ విధమైన వ్యాపారం లేదు, నాకు ఏ విధమైన ఆస్తిపాస్తులు లేవు, నాకు పిల్లలు లేదు.
I was naked, I didn't even have a shirt.
నేను దిగంబరిగా వచ్చాను, నాకు చొక్కా కూడా లేదు.
And one day when I die,
అయితే ఒక రోజు నేను చనిపోయినప్పుడు,
ఐ హావ్ టు గో ఇన్ టు ద గ్రేవ్ విదౌట్ ప్రాపర్టీ, విదౌట్ బిజినెస్, విదౌట్ చిల్డ్రన్.
ఆస్తి లేకుండా, వ్యాపారం లేకుండా, పిల్లలు లేకుండా నేనే సమాధిలోకి వెళ్ళాలి.
సో ఇన్ బిట్వీన్ మై బర్త్ అండ్ మై డెత్,
కనుక నేను పుట్టడానికి నేను చనిపోవడానికి మధ్యలో,
గాడ్ గేవ్ మీ ప్రాపర్టీ,
దేవుడు ఆస్తి ఇచ్చాడు,
హీ టుక్ ఇట్ అవే,
తీసిపోయాడు.
హీ గేవ్ మీ బిజినెస్,
ఆయన వ్యాపారం ఇచ్చాడు,
హీ టుక్ ఇట్ అవే,
తీసిపోయాడు.
హీ గేవ్ మీ 10 చిల్డ్రన్,
ఆయన 10 మంది పిల్లలు ఇచ్చాడు,
హీ టుక్ ఇట్ అవే,
తీసిపోయాడు.
Verse 21.
Blessed be the name of the Lord. Yehova namo stuti pondina gaaka antunadu.
That is worship.
Adi aaradhana ante.
He fell down and worshipped.
ఆయన సాష్టాంగపడి నమస్కారం
చేశాడు. Oh God, oh Deva, you are almighty.
దేవ సర్వశక్తిమంతుడు దేవుడు.
A small worm.
నేను చాలా చిన్న పురుగు లాంటివాడిని.
But you love me.
అయినా నన్ను నువ్వు ప్రేమించావు.
You gave me so many good gifts on earth.
భూమి మీద నాకు ఎన్నో మంచి ఈవులు ఇచ్చావు.
In your own wisdom, you took it away.
నీ అనంత జ్ఞానాన్ని బట్టి అవన్నీ తీసుకెళ్ళిపోయావు.
I have no complaint.
నాకు ఏ ఫిర్యాదు లేదు.
Because you are my God.
ఎందుకంటే నువ్వు నా దేవుడివి.
I worship you.
నేను నిన్ను ఆరాధిస్తున్నా.
That is true worship.
అది నిజమైన ఆరాధన అంటే.
No complaint.
ఏ ఫిర్యాదు లేదు.
In your spirit.
నీ ఆత్మలో.
Alone with God.
దేవుడితో ఒంటరిగా.
The most holy place.
అతి పరిశుద్ధ స్థలంలో.
You surrender everything.
సమస్తానికి అప్పగించు.
Your business.
నీ వ్యాపారం.
Your bank account.
నీ బ్యాంక్ అకౌంట్.
Your property.
నీ ఆస్తి.
Your money.
నీ డబ్బు.
Your children.
నీ పిల్లలు.
Your ambitions for the future.
భవిష్యత్తును
గుర్చినటువంటి
కూడా.
You put your head down.
నీ తల ఉంచుకుని.
And say, my God, my Father, I worship you.
Ona deva, ona tandri, nenu ninnu aaradhisthunnanu ani cheppu.
See, Job could not call God Father.
మరి యోబు దేవుడిని తండ్రి అని పిలవలేకపోయాడు.
వి ఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ హిమ్.
యో ఆయన కంటే మనం చాలా ధన్యులం.
బట్ వి కెన్ సే ఫాదర్.
ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన తండ్రి అని పిలవగలం.
I worship you.
ఆయన నిన్ను ఆరాధిస్తున్నా.
So let's do that this morning.
ఉదయకాల సమయంలో మనం చేద్దాం.
Even if you don't get a chance to open your mouth,
మీ నోరు తెరవడానికి ఒకవేళ మీకు సమయం దొరకకపోయినా గానీ,
in your spirit,
నీ ఆత్మలో,
every single person can worship God this morning.
ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభువును ఆరాధించగలడు.
Let's do that.
అది మనం చేద్దాం.
The Bible says the Father in heaven right now is seeking, looking. Who will worship me in spirit and in truth here?
Bible cheptundi paralokamandinaatvanti tandri ee kshanamulo aatmato satyamato nannu aaradhinche vaaru evaru ani vedukutunadu.
I want to do that.
Nea cheyalan korutunna.
Let's all do that.
Adhe manam cheyali.
Amen.
Amen.
Luke's gospel in chapter 22.
Lucas vaartha 22 adhyayam chudam.
Today we are celebrating what the Lord instituted nearly 2000 years ago.
Inchimichiga 2000 samvatsaralaku poram Yesu Kristu prabhu varu dennaithe sthapinchinaro danni ee dinanni manam aacharistunnam.
The Bible says in understanding we must not be like little children.
Bible cheppe sangatha entante grahinche vishayallo manam chinna pillala maadiriga undakoddu.
God wants us to be like little children in the matter of humility and trusting him.
దీనత్వములో గాని ఆయన్ని నమ్మేటటువంటి విషయంలో గాని చిన్న బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు.
But in 1 Corinthians 14 it says in understanding be mature.
అయితే మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో చూసినట్లయితే గ్రహించే విషయాల్లో మనం ఎదిగిన వాళ్ళంగా ఉండాలి.
సో we need to understand what this table symbolizes.
కనుక ఈ బల్ల దేనికి సూచనగా ఉంది అనేటటువంటి సంగతులు మనం గ్రహించాలి.
If you don't understand, that is also all right.
మీరు ఒకవేళ దాన్ని గ్రహించకపోయినా అర్థం చేసుకోకపోయినా సరే.
But if you understand, it has more meaning.
అయితే మీరు దాన్ని గ్రహించగలిగితే అర్థం చేసుకోగలిగితే అది అధికమైనటువంటి దాని అర్థం గ్రహింపవుతుంది.
There are many things Christians do without understanding.
అనేకమైనటువంటి సంగతులు క్రైస్తవులు గ్రహింపు లేకుండా ఏమిటో తెలియకుండా చేసేసుకుంటారు.
If you understand, it has more meaning.
అయితే మీరు దాన్ని గ్రహిస్తే ఇంకా అధికమైనటువంటి అర్థం బోధపడుతుంది.
When we take baptism,
చూడు మా బాప్తిజం తీసుకునేప్పుడు
you can do it as obedience without understanding.
గ్రహింపు లేకుండా విధేయత చూపిస్తూ బాప్తిజం తీసుకోవచ్చు.
You can do it as obedience with understanding.
అయితే గ్రహింపుతో కూడినటువంటి విధేయత కలిగి ఉండి కూడా బాప్తిజం తీసుకోవచ్చు.
That I am dead with Christ and buried with him and raised again. That is the testimony in baptism.
మరి క్రీస్తు ప్రభువారితో నేను మరణించాను, క్రీస్తు ప్రభువారితో సమాధి చేయబడ్డాను, క్రీస్తు ప్రభువారితో పాటు నేను తిరిగి లేచాను అని బాప్తిజంలో దీన్ని మన సాదృశ్యంగా చూపిస్తున్నాం.
That is written, it explained in Romans chapter 6.
అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు వివరించబడ్డాయి.
Even a simple thing like sisters covering their head and brothers not covering their head is explained in 1 Corinthians chapter 11.
సహోదరులు తల మీద ముసుగు వేసుకునే విషయంలో అట్లానే సహోదరులు ఎందుకు ముసుగు వేసుకోకూడదు అనేటటువంటి సంగతులు కూడా మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఈ విషయాలు వివరంగా విశదీకరించబడ్డాయి.
I don't have the time to explain that.
అది ఇవన్నీ మీకు వివరించడానికి ఇప్పుడు నాకు సమయం లేదు.
But very briefly I'll tell you what it says.
అయితే అది ఏం చెప్తుందో క్లుప్తంగా మాట చెప్తాను.
It says there in 1 Corinthians 11 verse 3 that the head of every man is Christ.
మొదటి కొరింతి 11వ అధ్యాయం 3వ వచనంలో ఏం సెలవిస్తుందంటే ప్రతి మనిషికి శిరస్సు క్రీస్తు ప్రభు.
And Christ should not be covered in the church.
అయితే సంఘములో క్రీస్తు మీద ముసుగు వేయకూడదు.
The head of man is not covered.
అందుకొరకు పురుషుని యొక్క తల మీద ముసుగు వేసుకోకూడదు.
And it also says there that the head of a woman is a man.
ఇంకా అక్కడ చెప్పినటువంటి సంగతి ఏంటంటే స్త్రీకి శిరస్సు పురుషుడు.
And man must be covered in the church.
మరి మానవుడు ఈ సంఘములో ముసుగు వేసుకోవచ్చు.
That's why a woman covers her head.
అందుకొరకు స్త్రీ ముసుగు వేసుకుంటుంది.
That is one reason.
అదొక కారణం.
And it also says there that the woman is subject to the man.
ఇంకా చెప్పేది ఏంటంటే స్త్రీ పురుషునికి అధీనంలో ఉంటుంది, పురుషుని అధీనంలో ఉంటుంది.
The covering is a symbol that I am submitted to God's order in the church.
ఆ తల మీద ముసుగు వేసుకోవడం ద్వారా సంఘములో దేవుని యొక్క క్రమానికి నేను విధేయత చూపిస్తున్నాను అని చెప్పడం.
There are more reasons, but I don't want to go into that now.
ఇంకా చాలా అధికమైన కారణాలు ఉన్నాయి, అన్ని వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు.
Everything, when we do it with understanding, it means
ప్రతిదీ కూడా దాన్ని మనం గ్రహించినప్పుడు దాని అర్థం మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది.
Complicated things. It's written very plainly and simply in the scriptures.
ఇదో చాలా క్లిష్టమైనటువంటి సంగతులు కాదు, లేఖనాల్లో చాలా సామాన్యమైనటువంటి విధానంలో మనం గ్రహింపయ్యేట్టుగా రాయబడ్డాయి.
Now see, when we break the bread,
చూడట్లనే మనం రొట్టె విరిచినప్పుడు,
మేక్ ఇట్ ఇంటూ టూ పీసెస్,
దాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు,
వాట్ వాజ్ ఒరిజినల్లీ వన్ పీస్ వి మేక్ ఇట్ ఇంటూ టూ పీసెస్,
అసలు ముందు ఒకే ఒక రొట్టెగా ఉన్నదాన్ని మనం విరిచి రెండు ముక్కలు చేస్తున్నాం.
అండ్ వి డ్రింక్ పోర్ అవుట్ ద కప్,
అట్లనే పాత్రలో ఉంది మనం పోసినప్పుడు.
It is a symbol of a covenant that God and we are making with each other.
దేవుడు మనము ఒకరితో ఒకరు చేసుకున్నటువంటి నిబంధనకు అది సూచనగా ఉంటుంది.
It's an agreement.
అది ఒక ఒప్పందం.
It's just like if you go to a registrar's office and buy a property, you and the seller will sign an agreement.
మీరేదైనా ఒక ఆస్తిని కొనుక్కున్నప్పుడు మీరు మీకు అమ్మిన వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి ఒక ఒప్పందం మీద సంతకాలు పెడతాం.
Or when people get married, they sign an agreement to marry each other.
అట్లానే పెళ్లి చేసుకునేప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఒప్పందం మీద సంతకాలు పెడతారు.
Now when you are signing for buying or selling a property, you are very careful to read what is written there.
చూడండి, మీరు ఏదైనా కొనేప్పుడు గానీ దాన్ని అమ్మేప్పుడు గానీ ఒప్పందం మీద సంతకాలు పెడుతున్నారంటే అసలు ముందు ఏం రాయబడిందో చాలా జాగ్రత్తగా చదువుతారు.
We won't shut our eyes and blindly sign something.
ఏదో కళ్ళు మూసుకుని ఏదో సంతకాలు పెట్టేస్తారా ఎవరైనా?
And even when we get people get married, they see very clearly, I am marrying so and so, they sign it.
అట్లానే పెళ్లి చేసుకునేప్పుడు నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాననే వివరాలన్నీ చూసి కింద సంతకం పెడతారు.
So we are so careful in these earthly things.
ఈ భూ సంబంధమైన వాటిల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం కదా.
We must be much more careful in the heavenly things.
పరలోక విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
We are making an agreement with God here, just like signing a document in a court.
కోర్టులో ఒక కాగితాల మీద మనం ఒప్పందాలు సంతకాలు పెట్టినట్టుగా ఇక్కడ దేవునితో ఉన్నటువంటి నిబంధన ఒప్పందం మీద.
When we make an agreement with God, it is not on paper with signature.
దేవునితో మనం ఒప్పందం చేసుకున్నప్పుడు అది కాగితాల మీద సంతకాలు పెట్టేది కాదు.
It is by breaking the bread.
అది ఆ రొట్టె విరచడం ద్వారా.
And Jesus said in Luke 22,
Luka swartha 22nd adhyayalo Yesu Christ prabhu garu chepparu,
when he took the bread and he broke it, verse 19, and said, this is my body given for you, do this in remembrance of me.
19వ వచనంలో పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయుడని చెప్పాను.
Why didn't he give it without breaking it?
ఎందుకు ఆయన దాన్ని విరవకుండా ఎందుకు ఇవ్వలేదు?
He broke it, then he gave it.
ఆయన విరిచి అప్పుడు శిష్యులకు ఇచ్చాడు.
Because he was saying, this is my body broken for you.
ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా ఆయన చెప్తున్నారు, ఇది మీ కొరకు విరువు కొట్టబడిన నా శరీరం.
His body died on the cross.
ఈ శరీరము సిలువ మీద మరణించింది.
It was through death that he made that agreement.
ఆ మరణము ద్వారా ఆయన ఈ ఒప్పందాన్ని చేసినారు.
Then it says in verse 20, he took the cup and said, this cup which is poured out for you is the new agreement in my blood.
20వ వచనములో ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన.
So blood being poured out is also a picture of death.
Daraka raktam chindinchabattu aneetatvanti poyabattam anedi adu kuda maranani sadrushyam.
In the Old Testament in Leviticus it says the life of the flesh is in the blood.
Levikanolo cheppabandi shariramlo unnatundi pranamu raktame.
When the blood is poured out the life is gone.
Raktamu olikinchabadindi ante pranam poyindi.
If you take out all the blood from a man's body he will die.
Oka manushini shariramlo nunchi raktamanta meer teesesinatte chanipothadu.
You don't have to do anything else.
Inge em cheyakkaledu.
Just take out all the blood from one of his arteries and he's dead.
Tana kuda raktanala naalallo nunchi oka daanlo nunchi raktamanta teeseyandi pranam pothu.
Because the life of the flesh is in the blood.
Endukante shariranaku unnatundi pranam raktamlo.
When Jesus died on the cross,
Yesu Kristu pravaru siluvame chanipoyinappudu
all his blood was poured out.
Aane raktamanta kuda olikinchabadindi.
From the hands and the feet and then they pierced his side, all the blood came out.
Chetullo nunchi kaallalo nunchi aane pakkalo porichinappudu akkada nundi raktamanta kaaripindi.
And do you know when he rose up from the dead?
Chudandi meer adugudra aane mrutullo nunchi tirigi lechinappudu
he had flesh and bones but no blood.
Aaniki shariram undindi emukalu unnayi kaani raktam ledhu.
He told the disciples when he stood before them.
శిష్యుల ముందు ఆయన నిలబడినప్పుడు వారితో చెప్పాడు.
In Luke 24.
లూకాసు వార్త 24వ అధ్యాయంలో
I am not a spirit.
నేను ఆత్మను కాను.
I have got flesh.
నా శరీరం. నా ఎముకలు ఉన్నాయి.
But no blood.
కానీ రక్తం లేదు.
What happened to the blood?
ఏమైంది రక్తానికి?
The blood was all poured out on Calvary's hill.
కల్వరి శిలువపై మొత్తం రక్తం అంతా ఒలికించబడింది.
When he was buried.
ఆయన సమాధి చేయబడినప్పుడు
there was no blood.
రక్తం లేదు.
ఓన్లీ ఫ్లెష్ అండ్ బోన్.
కేవలం శరీరం ఉంది ఎముకలు ఉన్నాయి.
When he came up it was only flesh and bones.
ఆయన తిరిగి లేచినప్పుడు కూడా శరీరంతో ఎముకలతో లేచినాడు.
So the blood also symbolized death.
గనుక ఈ రక్తం అనేది కూడా మరణానికి సాదృశ్యం.
So this agreement is not just a signature.
గనుక ఈ ఒప్పందం అనేది ఏదో సంతకాలు పెట్టేటటువంటి కాదు.
It is death.
అది మరణం.
And now you and I are also taking part in the bread.
ఇప్పుడు నీవు నేను కూడా ఈ రొట్టెలో పాల్పడుతున్నాం.
We are breaking a piece and putting in our mouth.
దాన్ని ఒక ముక్క విరుస్తున్నాం నోట్లో పెట్టుకుంటున్నాం.
We are drinking the cup.
అట్లా పాత్రలో తాగుతున్నాం.
What are we saying?
ఏం చెప్తున్నాం మనం?
Lord Jesus, I also want to die to myself.
యేసు క్రీస్తు ప్రభు నా నిమిత్తమై నేను కూడా నీతో చనిపోవాలని కోరుతున్నాను.
You died for me.
నీవు నా కొరకు చనిపోయావు.
I want to die for you.
నేను నీ కొరకు చనిపోవాలనుకుంటున్నా.
Not as some martyr somewhere.
ఏదో ఒక హతసాక్షిగా ఎక్కడో కాదు.
That is only once.
అది ఒకసారి.
Paul said I die daily.
పౌలు అన్నాడు నేను అనుదినము ప్రతిరోజు చనిపోతున్నాను.
And we have to die daily.
మనం కూడా ప్రతిరోజు చనిపోవాలి.
Not physically.
అంటే భౌతికంగా శారీరకంగా
physically we can die only once.
శారీరకంగా ఒక్కసారి చనిపోతాం.
But my self life.
అయితే నా స్వయం జీవితానికి.
My pride.
నా గర్వం.
My reputation.
నాకున్న పేరు ప్రఖ్యాతులు.
My will.
నా సొంత చిత్తం.
I have to die every day.
వాటి కొరకు ప్రతిరోజు చనిపోవాలి.
That is what I am testifying here.
అదే ఇక్కడ నేను సాక్ష్యమిస్తున్నాను.
And if I'm not willing to die,
ఒకవేళ నేను చనిపోవడానికి నాకు ఇష్టం లేకపోతే
every day,
ప్రతిరోజు
to my plans,
నా ఏర్పాట్లు,
my will,
నా చిత్తం,
my reputation,
నా పేరు ప్రఖ్యాతి,
my pride,
నా గర్వం,
my ambitions,
నా కోరికలు,
I don't want to die.
వీటికి నేను చనిపోవడం ఇష్టం.
I want to do all that.
ఇవన్నీ చేయాలనుకుంటున్నాను.
And I break bread.
మరి రొట్టె విరిస్తే
along the cup.
పాత్రలో తాగితే
I am a liar.
నేను అబద్ధికుడిని.
I am a hypocrite.
నేను వేషధారిని.
I am signing a statement which is false.
అంటే నేను తప్పుడు ఒప్పందాన్ని మీద సంతకం పెడుతున్నాను.
We have to take it very seriously.
ఈ విషయాలు చాలా తీవ్రంగా పరిగణించాలి.
You will never go to a court and blindly sign some lie there because you know that they will catch you and put you in jail.
మరి మీరు ఏ కోర్టుకి వెళ్ళి తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టరు ఎందుకంటే మీరు జైల్లో వెళ్ళిపోతారు అట్లయితే.
We are very careful when we sign a document in a court.
మరి కోర్టులో కొన్ని కాగితాలమైన సంతకాలు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా చదివి సంతకాలు.
Most believers are so careless when they come to make an agreement with God.
అనేక మంది విశ్వాసులు దేవుని దగ్గర ఒప్పందం మీద సంతకం పెట్టడానికి వచ్చినప్పుడు ఎంతో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటున్నారు.
Just like the Bible says in Romans 3, there is no fear of God before their eyes.
మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసే రీతిగా దేవుని అందరూ భయం లేదు ఎవరికీ.
Now even if you have done it wrongly all your life.
తప్పు చేసినా కానీ నీ జీవిత కాలం అంతట్లో
టుడే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ హూ బ్రేక్ బ్రెడ్ to do it with understanding.
ఇదినాన్ని రొట్టె విరిచే వాళ్ళందరూ కూడా ఈ గ్రహింపు కలిగి అర్థసహితంగా మీరు చేయాలని కోరుతున్నాను.
For many years in my early Christian life, I also did it without understanding.
నా ప్రారంభ క్రైస్తవ జీవితంలో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఈ గ్రహింపు లేకుండా చేసేసాను.
For nearly 16 years after I was born again,
నేను తిరిగి జన్మించిన తర్వాత 16 సంవత్సరాలు
I never understood what the breaking of bread was.
ఈ రొట్టె విరచడం అంటే నాకు ఏం అర్థం కాలేదు.
I heard so many messages, but nobody explained it to me simply what breaking of bread is.
నేను ఎన్నెన్నో ప్రసంగాలు విన్నాను కానీ ఈ రొట్టె విరచడం అంటే దీని వివరాలు ఎవరు సరిగా నాకు బోధించలేదు.
But I had the Bible.
Aithe na daggara devudu vakyam
and I read it.
Da chadivanu
and as I read it and studied it, I understood what God was trying to tell.
Nen dani chadivinappudu, dani dhyaninchinappudu, devudu naaku em cheppalanu korutunnadu ani grahinchanu.
And now for more than 30 years I have broken bread regularly, meaningfully.
Ippudu 30 samvatsaralu kante adhikanga kramanga nenu rotte virustunano adi గ్రహించినటువంటి విధానంలో క్రమమైనటువంటి విధానంలో రొట్టె విరుస్తున్నాను.
యు నో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ హౌ మ్యాన్ మేడ్ ఎ కవెనెంట్ విత్ గాడ్.
పాతన బంధన కాలంలో మానవుడు దేవునితో నిబంధన చేశాడు.
దే వుడ్ గెట్ ఎ కాఫ్,
ఒక దూడను తీసుకొచ్చి,
దట్స్ ఎ యంగ్ కౌ,
ఒక లేతైన దూడ,
అండ్ దే వుడ్ కట్ ఇట్ ఇంటు టూ,
దాని రెండు ముక్కలు చేసి
and put the two pieces of the calf on either side.
దూడను లేత దూడను భరించి రెండు ముక్కలు రెండు పక్కల పెట్టి,
అండ్ వన్ మ్యాన్ విల్ వాక్ ఇన్ ద మిడిల్,
ఒక మనుషుడు మధ్యలో నడుచుకుంటూ వెళ్తాడు.
అండ్ దెన్ ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో వాక్ ఇన్ ద మిడిల్,
మరి ఇంకొక మనుషుడు కూడా మధ్యలో నడుచుకుంటూ వస్తాడు.
దట్ ఇస్ హౌ దే మేడ్ ఎ కవెనెంట్.
ఆ రీతిగా ఒక నిబంధన చేసేవారు.
వాట్ వాస్ ద మీనింగ్?
ద అథారిటీ,
జస్ట్ లైక్ దిస్ కాఫ్ ఇస్ కిల్డ్,
ఈ లేత దూడ చంపబడినట్టు,
ఐ విల్ కీప్ దిస్ కవెనెంట్ even if I have to die.
నేను చనిపోవాల్సి వచ్చినా గానీ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటాను.
That's how they kept the covenant, did the covenant in the Old Testament.
ఆదిత్య పాత్ర బంధనంలో ఇటువంటి ఒప్పందాలు నిబంధనలు చేసేవారు.
If you have read the Bible, it is written there.
మీరు బైబిల్ చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది.
See Jeremiah 34.
యిర్మీయా 34.
Jeremiah chapter 34.
యిర్మీయా గ్రంథము 34వ అధ్యాయం.
The Lord said this to the people of Israel through Jeremiah.
ఇశ్రాయేలు ప్రజలతో యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు చెప్పినాడు.
He says here about men, verse 18, Jeremiah 34, verse 18.
యిర్మీయా గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం.
There are certain men who have transgressed my covenant and not fulfilled the words of the covenant which they made before me when they cut the calf into two and passed between its parts.
మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను.
And all these officials of Judah and Jerusalem and the court officers, all of them passed between the parts of the calf. They have not kept the covenant. Now I will give them into the hand of their enemies as a judgment.
యూదా అధిపతులు, యెరూషలేము అధిపతులు, రాజ పరివారములో ఉన్నటువంటి యాజకులు, దేశమందున్నటువంటి ప్రజలు ఈ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచినటువంటి వారు దాన్ని సమానంగా చేస్తున్నారని, ఒకవేళ దీన్ని సరైన విధానంలో చేయకపోయినట్టయితే వాళ్ళు మీకు తెలిపి
కట్ ద కాఫ్ ఇన్ టూ,
వాళ్ళు దూడను రెండు ముక్కలు చేసేవారు.
టుడే వి బ్రేక్ ద బ్రెడ్ ఇన్ టూ,
ఇది నానే రొట్టెను మనం రెండుగా విరుస్తున్నాం.
దే వాక్ బిట్వీన్ ద కాఫ్,
వాళ్ళు ఈ దూడ రెండు ముక్కల మధ్యలో నడిచేవారు.
టుడే వి టేక్ పార్ట్ ఇన్ దిస్ బ్రోకెన్ బ్రెడ్,
ఇది నాని విరిగినటువంటి ఈ రొట్టెలో పాలు పొందుతున్నాం.
మీనింగ్ ఇస్ ద సేమ్,
దాని అర్థం ఒకటే,
ఐ విల్ కీప్ దిస్ అగ్రిమెంట్ even if I have to die.
ee oppandanne ee nibandhanano nenu chanipovalsi vachina gaane dinni paatisthanu.
Like this calf is dead,
ee dooda chachipoyinattu.
Like this bread symbolizes the body of Jesus.
Atlane ee rotte yesu christu prabhu dehaniki sadrushyanga unnadu.
Now if one man keeps the covenant and the other man does not keep the covenant,
ippudu oka manushudu nibandhanana aachristunnadu, inkoka manushudu matha oppandanaku lobadi ledu.
The covenant is broken,
అంటే ఆ నిబంధన ఉల్లంఘించారు.
సో జీసస్ హస్ కెప్ట్ ద కవెనెంట్, హి సెడ్ దిస్ ఇస్ మై బాడీ అండ్ హి గేవ్ ఇట్ ఆన్ ద క్రాస్.
యేసుక్రీస్తు ప్రభువు ఆ నిబంధన తీసుకొచ్చారు. ఆయన ఇది నా దేహము అని మీ కొరకు వెలుపెట్టబడింది.
నౌ హి ఇస్ వెయిటింగ్ ఫర్ యు అండ్ మీ ఆల్సో టు కీప్ ద కవెనెంట్.
అయితే నీవు నేను కూడా ఆ నిబంధనను పాటించాలని దేవుడు కోరుతున్నాడు.
దట్ ఇస్ టు డై టు మై సెల్ఫ్,
అంటే నా స్వయానికి నేను చనిపోవాలి.
ఎవ్రీ డే,
ప్రతిరోజు.
వెన్ సంబడి గెట్స్ యాంగ్రీ విత్ మీ,
ఎవరైనా నా మీద కోపగించుకుంటే,
I have to be like a dead man.
నేను చచ్చిపోయిన మనుషుడు మాదిరిగానే ఉండాలి.
Will the dead man get angry with that other person?
వేరే వాడు పాపగించారని చచ్చిపోయిన వాడు పాపం వస్తుందా?
So when somebody calls me a bad name,
ఎవరన్నా నన్ను చెడ్డ పేరు పెట్టి పిలిచారనుకోండి,
I remember the covenant.
నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను.
I'm dead.
గారు నేను చనిపోయిన వాడిని.
Romans 6:11 says, consider yourself always to be dead.
రోమీయులకు రాసిన పత్రిక 6:11 మీరు ఎల్లప్పుడూ కూడా చనిపోయినటువంటి వారిగా మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి.
That is the covenant.
అది నిబంధన.
See Romans chapter 6.
రోమీయులకు రాసిన పత్రిక 6:11
and verse 11.
11వ వచనం.
Consider yourself dead to sin.
మీరు పాపం విషయమై మృతులుగా ఎంచుకున్నది.
Alive to God.
దేవుని విషయమై సజీవులుగా.
And Galatians 6:14.
గలతీయ 6:14.
He says, I'm crucified to all the people in the world, and the world is also all crucified to me.
ఈ లోకమందున్నటువంటి ప్రజలందరి విషయంలో నేను సిలువేయబడ్డాను. ఈ లోకం కూడా నాకు సిలువేయబడింది.
In Genesis 15,
ఆదికాండం 15వ అధ్యాయంలో
we see how God made a covenant with Abraham.
అబ్రహాముతో దేవుడు ఎట్లా నిబంధన చేశాడో చూస్తాం.
Genesis 15,
ఆదికాండం 15.
God was wanting to make a covenant with Abraham.
Abraham tho devudu oka nibandhana oppandam cheyalanukuntunnadu.
Verse 9, God said to him, bring me a 3-year-old heifer and a female goat.
Tomulo vachanamulo ayana 3 endla peyyano 3 endla metano 3 endla pottelanu teesukonochu.
And then he brought all these.
వాటన్నిటి
తీసుకొచ్చాడు.
Verse 10.
And he cut them into two.
వాటిని నడుముకు ఖండించి.
And he separated the two, half this side, half that side.
మరి ఆ రెండింటిని కూడా సగం భాగం ఒక ప్రక్కకి ఇంకో సగం రెండో ప్రక్కకి దాన్ని తీసుకొచ్చాడు.
And Abraham walked in the middle between them.
అబ్రహాము వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడు.
Said, God, I'm making a covenant with you.
దేవా, నేను నీతో నిబంధన చేస్తున్నాను.
And God also,
దేవుడు కూడా,
verse 17.
17వ వచనం.
When it was very dark and the sun had set, there appeared like a smoking oven a flaming torch that passed between these two halves.
మరియు ప్రొద్దుకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్నిజ్వాలలో కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను.
God came as a fire and walked between these two
parts. దేవుడు అగ్ని మాదిరిగా వచ్చి ఈ రెండు భాగాల మధ్యలో నడిచాడు.
In verse 18, the Lord made a covenant with Abraham.
అదిలో వచ్చిన చెప్పబడింది దేవుడు అబ్రహాముతో నిబంధన.
So these people who sat with Jesus at the last supper, they knew all this.
కనుక యేసుక్రీస్తు ప్రభువారితో ఆ రాత్రి భోజనం దగ్గర కూర్చున్నటువంటి ప్రజలు ఇవన్నీ ఎరిగిన వాళ్ళు.
They knew this is how people make a covenant.
మరి ఏ రీతిగా ప్రజలు నిబంధన చేస్తారనే సంగతి వాళ్ళు తెలుసును.
So when Jesus took the bread,
యేసుక్రీస్తు ప్రభువారు
రొట్టెని కట్ ఇట్ ఇంటూ టూ,
దానిని
బ్రోక్ ఇట్ ఇంటూ టూ,
ఆయన రెండుగా విరిచాడు.
అండ్ సెడ్ దిస్ ఇస్ ఎ కవెనెంట్,
అన్నాడు ఇది నిబంధన.
దే అండర్స్టూడ్ ఇట్,
దాన్ని గ్రహించారు.
హి ఇస్ డైయింగ్,
ఆయన చనిపోతున్నాడు.
ఐ హావ్ టు డై,
నేను చనిపోవాలి.
బట్ జీసస్ సెడ్ ఇన్ లూక్ 22,
అయితే లూకాసు వార్త 22లో ప్రభు చెప్పారు.
వర్స్ 20, దిస్ ఇస్ ద న్యూ కవెనెంట్ ఇన్ మై బ్లడ్,
20వ వచనంలో ఇది నా రక్తము నిమిత్తమైన నూతన నిబంధన. కానీ
but the hand of somebody who is betraying me is with me on the table right now.
Idigo nannu appaginchu vaani cheyi daato kuda balla meda unnadi.
He said, I know that 11 of you will walk through the middle and keep the covenant, but one of you will not do it.
ఆయన అంటున్నాడు మీలో 11 మంది దీని మధ్యలో నుంచి నడిచి వెళుతూ ఈ ఒప్పందాన్ని నిబంధన చేస్తారు, కానీ ఒక వ్యక్తి చేయడు.
వన్ ఆఫ్ యూ ఇస్ నాట్ విల్లింగ్ టు డై,
మీలో ఒక వ్యక్తి తన చనిపోవడానికి సిద్ధంగా లేడు.
యూ విల్ టేక్ పార్ట్ ఇన్ ద కప్,
మీరు పాత్రలో పాల్పొందుతారు.
యూ విల్ డ్రింక్ ద కప్, యూ విల్ టేక్ పార్ట్ ఇన్ ద బ్రెడ్,
రొట్టెలో మీరు పాల్పొందుతారు, పాత్రలో తాగుతారు.
బట్ కాని యూ విల్ నాట్ కీప్ ది అగ్రిమెంట్,
ఈ యొక్క ఒప్పందాన్ని మీరు ఆచరించట్లేదు.
యూ విల్ బిట్రే మీ,
మీరు నన్ను అప్పగిస్తారు.
How will you betray me?
ఎట్లా అప్పగిస్తారు నన్ను?
For the sake of money,
డబ్బు కోసం.
You will break the bread here,
ఇక్కడ రొట్టె విరుస్తున్నా,
and get money,
డబ్బు తీసుకుంటున్నా,
and betray me,
నన్ను అప్పగిస్తున్నా.
Do you know how many Christians break the bread and betray Jesus for money?
ఎంతమంది క్రైస్తవులు రొట్టె విరిచి యేసు ప్రభువును డబ్బు కోసం పట్టిస్తున్నారో తెలుసునా మీకు?
What shall we say about such people?
అటువంటి ప్రజల గురించి మనం చెప్పేది ఏంటి?
Verse
22.
Woe unto that man.
ఆ మనుషునికి శ్రమ.
And in John 17, Jesus said, it is better for that man if he was not even born.
యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు, ఆ మనుషుడు పుట్టి ఉండగానే ఉండని ఎడల అతనికి మేలు.
He called the man who broke the covenant a son of destruction.
నాశన పుత్రుడు అనే ఈ యొక్క నిబంధన ఉల్లంఘించిన వ్యక్తిని గురించి చెప్పాడు.
Those are terrible words.
అవి చాలా భయంకరమైనటువంటి మాటలు.
It is somebody who sits with Jesus and eats bread with him.
యేసు క్రీస్తు ప్రభువారితో కూర్చుంటే ఆయనతో పాటు రొట్టెను భుజించిన వాడే.
And then betrays him.
తర్వాత ఆయన పట్టిస్తున్నాడు.
I mean, to betray Jesus itself is bad.
అసలు యేసు క్రీస్తు ప్రభువారిని పట్టించడం అనేది చెడ్డది.
But to sit at the table
kada mara bala daru kuchune
and break bread
aa rotti virchi
and then betray him
tarvata ayina appaginchadam
stab him in the back
adi vennu porichinattuga untundadi
yeah Judas Iscariot did it
iskariot yudadi chesadu
because he loved money more than he feared God
endukante devuni yandu bhayam kaligi unde danikante dabbunu preminchadane dani ekku chesadu.
There are many people who do that.
Anekondi pragala atla chestaru
something or the other.
Yedo oka rakamga
they are not willing to die.
Vallu sanipodaniki ishtam ledu.
They betray Jesus.
Vallu Yesu prabhuni appagistaru.
Judgment may not come immediately.
Okavela teerpu ventane raakapochu
but I can tell you one thing.
Aithe oka sanga cheptaru me.
It will go badly with that person.
Aa vyakti vishayamai chaala keedu jarugutundi.
It will go badly with his children.
Tana pillala vishayamai anta keedu jarugutundi.
Because the curse of God comes upon such a person.
Endukante devuni shaapam atuvanti vyakti meediki vastundi.
It's a terrible thing.
Chaala
the curse of God when Jesus says woe unto that man.
Aa manushuniki shrama adi Yesu Kristu prabhu gari cheppinappudu idi chaala teevramainatuvanti sangati aa manushuni meediki vachetatuvanti.
That is why the Bible says
andukorike Bible cheptundi
in 1 Corinthians 11
modati korinthi 11th adhyayamlo
let a man examine himself verse 28 and then let him eat the bread and drink the cup
modati korinthi 11:28 kabatti prati manushudu tanu tanu parikshinchukonavalano alagu chesi aa rottini tini aa paathralondi
don't examine the other person
vere vallu parikshinchaddu
examine yourself
nindu nive parikshinchukovali.
Are you putting your hand to the table and then doing something wrong with that hand?
నీవు ఇక్కడ ఈ బల్ల మీద చేయి వేసి అదే చేతితో నీవేదో చెడ్డ కార్యాలు చేస్తున్నావా?
You are saying that you want to die to yourself but you're not willing to die to yourself.
నువ్వు ఏమో నా విషయమే నేను చనిపోతానని ఇక్కడ చెప్తున్నావు కానీ నీ విషయం చనిపోవడానికి ఇష్టం లేదు.
Judas was not an ordinary person.
యూదా సామాన్యమైన వ్యక్తి కాదు.
He was an apostle.
ఆయన ఒక అపొస్తలుడు.
He had heard Jesus for 3.5 years.
Yesu Christu prabhu cheppina bodhalanne 3.5 samvatsaralu vinnadu.
The more you understand the greater the judgment if you don't examine yourself.
Meeru entaga grahinchi artham chesukuntaro mimmalni meeru teerpu teerchukopothe anta adhikamainatuvanti keevuloku vastaru.
And it says in verse 29
29th vachanalo
one who eats and drinks like that is eating and drinking judgment to himself.
Prabhu shareermane vivechappaka tini traaguvaadu tanaku shikshavidhi kalugutike tini traaguchuna.
And it says in verse 30 that is why some of you are sick.
30th vachanalo induvallane meelo anekulu balahinulainaru
and some of you die.
Meelo anekulu chanipothunaru.
Yeah, that's what happened to Judas Iscariot.
Iscariot gari jarigindi.
So when Jesus said this is the new covenant in my blood he also said that somebody here is going to betray me.
యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రక్తం వల్ల నూతన నిబంధన అని చెప్పినప్పుడు వీలో ఒకటి నా అపవిత్రత కూడా చెప్పారు.
I want to come to the table with great reverence this.
నేను ఎంతో గొప్ప భయభక్తితో బల దగ్గర రావాలని కోరుతున్నాను.
I want to invite you also to come to the table with great fear of God.
అట్లనే మీరందరూ మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల దగ్గరికి ఎంతో దైవభయం కలిగి రావాలని కోరుతున్నాను.
If you have done wrong in your life.
మీ జీవితంలో ఏదైనా తప్పు పొరపాటు చేసి ఉంటే
say Lord
చెప్పండి ప్రభు
at the first opportunity I'm going to confess it to God and to man.
సాధ్యమైనంత వెంటనే దేవుని దగ్గర మనుషుల దగ్గర దీనిని ఒప్పుకోవాలని కోరుతున్నాను.
And like Zacchaeus returned 4 times.
జక్కయ్య 4 గంటలు తిరిగి ఇచ్చేసినట్టుగా
I'm going to give it back.
నేను కూడా ఇచ్చేస్తాను.
Because I don't want you to say curse upon me.
అయితే నా మీద నీవు శాపం తీసుకొని రావడం నాకు ఇష్టం లేదు.
I want to fear God.
నేను దైవ భయం కలిగి ఉండాలి.
I want to turn from my sin.
నా పాపం నుండి నేను వెనుదిరగాలని కోరుతున్నాను.
Whatever your sin may be
ni paapam evaina gaani
say Lord today I want to come to the table with meaning
cheppandi prabhu ee roju grahimputo nenu baladani raavali
making a sacred agreement with you
nenu neeto pavitramainatuvanti oppandam chesukuntanu
to die to myself
na koraku nenu chanipodanu
to my ambitions and my plans
na korkalu na airportlo vaatanniki chanipothanu
and to please you
nenu nenu santosh pettanu
amen
amen.